ప్రభు యొక్క నామంలో అందరికీ వందనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుంచి 42వ వచనాల వరకు మనము ఈరోజు ధ్యానించుకుందాము. ఇది ఒక స్త్రీల కూడిక లాగానే కాకుండా అందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాను. ఇది ఒక బైబిల్ స్టడీలాగా మనము వాక్యం వెంబడి వాక్యం మనం చదువుకుంటూ మనం దీన్ని ధ్యానించుకుందాము. మరి ఏదైతే మనకి గుడ్ ఫ్రైడే యొక్క ఈస్టర్ యొక్క దినముల్లో మనం ఉంటూ ఉన్నామో అనేకమైన బోధనలు మరి మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్క సంఘంలోనూ. లేకపోతే మీరు ఈ టీవీ ఆన్ చేసినా ఏది చేసినా లెంట్ డేస్ యొక్క లేకపోతే యేసుక్రీస్తు పలికిన మాటల గురించి కానీ అందరూ బోధిస్తూ ఉన్నారు, మీరు అందరూ వింటూ ఉన్నారు కూడా. కాబట్టి నేను ఇందులో అంటే మీ యొక్క దృష్టికోణం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనము వాక్యానుసారంగా మనల్ని ఒక్కసారి మనం సరిచేసుకుని ఉంటే కనుక మనము ఎటువంటి వాక్యం విన్నా మనం ఏ విధంగా దాన్ని స్వీకరించాలో స్వీకరించకూడదో కూడా మనకి అర్థమవుతుంది. అందుకనే ఈ యొక్క కీలకమైన ఈ యొక్క వాక్య భాగము యేసుక్రీస్తు సిల్వ వేయబడిన ఆ యొక్క వాక్య భాగం, ఇందులో ఆయన పలికిన మాటలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనము ఈ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుంచి 42 వచనాలు ఈరోజు ధ్యానించుకుందాము. మీరు ఎవరైనా అది చదవకుండా ఉండినట్లయితే కనుక ఒక్కసారి చదవండి, చదివితే ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. వాక్యం వెంబడి వాక్యం మనము ఈరోజు ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. మొట్టమొదటిగా మనము ఈ యొక్క వాక్య భాగంలోనికి వెళ్లే ముందు యోహాను అనే ఒక శిష్యుడు రాసిన యొక్క సువార్త ఉన్నది, యోహాను సువార్త. ఈ యోహాను శిష్యుడు ఈ అపోస్తలుడైన ఈ యోహాను ఎటువంటి వాడంటే యేసుక్రీస్తుకి మరి సమీపమైన శిష్యుడిగా మనము ఈ యొక్క గ్రంథంలో చూడవచ్చు. ఈ యొక్క మొత్తం సువార్తలో కూడా ఆయన అనేక మార్లు చెప్తారు, ప్రభువుకి ప్రియమైన వాడిని నేను, ఆయనకు అతి సమీపస్తుడైన శిష్యుడిని అని చెప్పి అడ్రస్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఆయన ఒక సమీపమైన అంటే యేసుక్రీస్తు ఎక్కడున్నా పక్కన పక్కనే ఉండడం, ఆయన్ని ఎక్కువగా వెంబడిస్తూ ఎప్పుడు వదిలిపెట్టకుండా తిరిగిన వ్యక్తి ఈ యోహాను. అందుకనే మీరు 4 సువార్తలు చూసుకున్నప్పుడు మొదటి 3 సువార్తలకి ఈ యొక్క సువార్తకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈయన ఆ యొక్క సత్యము చెప్పే విధానంలో చాలా వ్యత్యాసం, చాలా లోతైన విషయాలు ఈయన టచ్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ యొక్క ఇంట్రడక్షన్తో మనము ఇది చదువుకుందాము, ఎందుకంటే బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వ్యక్తి, యేసుక్రీస్తుని బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసిన వ్యక్తి యోహాను. ఈ 17వ వచనంలో ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువు మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ఒకసారి ఆలోచించుకున్నట్లయితే యేసుక్రీస్తు ఆయన సిలువ ఆ యొక్క చెక్కతో చేయబడిన ఆ యొక్క సిలువ ఆ యొక్క బార్మెన్ సిలువను మోసుకొని ఆయన ఎక్కడైతే ఆయనకు తీర్పు తీర్చబడిందో అక్కడి నుంచి ఆయన యొక్క తీర్పు ఏంటండి, సిలువ మరణము వేసే ప్రదేశమునకు ఆయన సిలువ మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అది ఆ యొక్క పట్టణ వీధుల్లో ఆయన నడుస్తూ వెళ్ళాలి. ఇది రోమా సామ్రాజ్యం రోమీలు ఇచ్చే జడ్జిమెంట్లో ఇది ఒక భాగము. వాళ్ళు సిలువని వాళ్ళు ఆ యొక్క శిక్షని ఇంప్లిమెంట్ చేసే ఒక పద్ధతి అన్నమాట. ఎందుకు ఇలాగా జరుగుతుంది అంటే ఆ యొక్క వీధులలో ఆ మెయిన్ ముఖ్యమైన వీధులు మెయిన్ రోడ్స్లో ఆయన నడిపిస్తూ ఎందుకు తీసుకెళ్తారంటే ఒక శిక్ష వేయబడిన వ్యక్తిని ఆ దోషిని అలా తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఒక సైనికుడు ఎదురు నుంచుని ఈ ఆ దోషి ఏదైతే పాపాలు చేసి ఉన్నాడో ఆ యొక్క లిస్టుని పట్టుకొని ఆయన ఆ బ్యానర్ని పట్టుకుని ముందుకు కదులుతూ ఉంటారనమాట. కదులుతూ ఉన్నప్పుడు అదేంటంటే ఒక ఒక రకంగా ఏంటంటే అతన్ని ఇతను ఈ విధమైన తప్పు పని చేశాడు కాబట్టి ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నాడు అని ప్రజలకు అందరికీ తెలియజేయడం ద్వారా వాళ్ళలో ఒక భయం అనేది ఉంటుంది. ఓహో మనం ఈ తప్పులు చేయకూడదు, ఇంత భయంకరమైన శిక్షలు రోమా సామ్రాజ్యంలో ఉంటాయి కాబట్టి మనం చేయకూడదు అనే చెప్పే ఒక ఒక భయము ఒక జాగ్రత్త అనేది వాళ్ళకి వస్తుంది. రెండవది ఏంటంటే రోమా సామ్రాజ్యంలో ఆ శిలువ మరణము లేకపోతే ఏదైనా శిక్ష అంతిమ శిక్ష విధించే వరకు కూడా ఈ యొక్క దోషికి సమయం ఉంటుందన్నమాట. ఈ యొక్క వీధుల్లో ఆయన తిరుగుతున్నప్పుడు నిజంగా ఆయన అటువంటి పాపం చేయకుండా ఉన్నట్లయితే కనుక ఆ దోషి ఎవరైతే ఆ వ్యక్తి ఎవరైనా చివరి నిమిషంలో కూడా వచ్చి తన సాక్ష్యం ఇచ్చి ఆ యొక్క శిక్షను రద్దు చేయించవచ్చు. ఆ విధమైన అవకాశం ఉంది కాబట్టి వారు ఏం చేస్తారంటే ఆ వీధుల్లో ముఖ్యమైన వీధుల్లో ఆ యొక్క దోషిని నడిపిస్తారు, మొత్తం ఆ యొక్క శిలువ పట్టుకుని నడిపించడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత మనము ఈ యొక్క సన్నివేశం చూస్తున్నట్లయితే కనుక మరి యేసుక్రీస్తు అప్పటికే కొరడాలతో కొట్టబడి రక్తం కార్చున్న శరీరంతో ఆ యొక్క శిలువను మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మరి మనం పాత నిబంధనలో అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తాడు ఆ సన్నివేశం లేకపోతే ఆ వాక్య భాగం అందరికీ తెలుసు కదా ఆదికాండంలో అబ్రహాము తన సొంత కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. గుండె నిండా భారంతో ఇస్సాకుని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు అనేకమైన క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. నాన్న కర్రలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ బలి ఇవ్వడానికి మరి ఏది యానిమల్ ఏది, మరి బలి ఇచ్చే ఇది పశువు ఏది అని అడిగితే అబ్రహాం ఒక మాట చెప్తాడు, ఏంటండి దేవుడు తన గొర్రె పిల్లను తాను సిద్ధపరచుకుంటాడు, గాడ్ విల్ ప్రిపేర్ ద ల్యాంబ్ ఫర్ ద సాక్రిఫైస్ అని చెప్తాడనమాట. దేవుడే మనకి బలి ఇచ్చే గొర్రె పిల్లని సిద్ధపరుస్తాడు అని. మనం కనుక ఇప్పుడు చూసినట్లయితే యోహాన్ సువార్త 1:36 ఒకసారి చూసుకుందాం. యోహాన్ సువార్తలోని 1:36 మరి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ చెప్తారండి మాటలు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఎవరి గురించి చెప్తున్నారండి? ఈయన యేసుక్రీస్తు నడుస్తూ వెళ్తున్నప్పుడు లోక పాపములు మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్ల ఈయన. మరి అబ్రహాము మరి అన్ని వేల సంవత్సరాల క్రితము ఆ చెప్పిన ఆ మాట ఆయన ఊరికే అబ్రహాము ఆ బిడ్డని సర్ది చెప్పడానికి చెప్పలేదు, కానీ అది ఒక ప్రవచనము, అది ఒక ప్రవచనముగా అబ్రహాం చెప్పి ఉన్నాడు. ఒక గొర్రె పిల్లని దేవుడు చూసుకుంటాడు, ఆ గొర్రె పిల్ల మనందరి పాపముల కోసం సాక్రిఫైస్గా చేయబడుతుంది అని చెప్పి అబ్రహాము ఏ విధంగా అయితే ప్రవచించాడో మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ టైంలో సిలువ మోసుకొని మన అందరి పాపాల నిమిత్తం ఆ యొక్క పాపాలన్నింటినీ మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే తర్వాత వచనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఈ వైపున ఒకని ఆ వైపున ఒకని మధ్యన యేసుని ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. వాళ్ళు ఏం చేశారు అప్పుడు సిలువ వేయడం జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగిందండి? గొల్గొతా అనే ఆ యొక్క చోటన. గొల్గొతా అనేది ఊరికి చివరిగా ఒక ఊరికి దూరంగా ఉన్న ఒక ప్రదేశము. ఆ ప్రదేశంలో ఇద్దరు పాపుల మధ్యలో మరి యేసుక్రీస్తుని సిలువ వేయడం జరిగింది. మరి సిలువ అనేది అది భయంకరమైన శిక్ష అన్నమాట. ఆ క్రిమినల్స్కి లేకపోతే ఆ భయంకరమైన దొంగలకి నరహంతకులకి ఏ విధమైన మరి శిక్ష విధించబడిందో అదే రకంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ టైంలో వారితో కలిపి శిక్ష విధించడం జరిగింది. ఇది కూడా ఒక ప్రవచనం అని నేను లాస్ట్లో చెప్తాను. 19 నుంచి చూసుకున్నట్లయితే కనుక మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడు యేసు అని పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించిన సిలువ మీద ఒక చిన్న బోర్డు పెట్టించాడు. ఎవరు? పిలాతు. పిలాతు తీర్పు తీర్చిన వ్యక్తి ఆయనే కదా, ఈయన్ని సిలువుకి అప్పగించండి అనే తీర్పు తీర్చిన వ్యక్తి ఆయనే. ఆయన ఏం రాశాడంటేనంట, యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. మరి దాని తర్వాత వచనాలు చూస్తే ఏమని ఉంటుందంటే, నేను యూదుల రాజు రాజునని వాడు చెప్పినట్టు, అంటే ఆయన దోషం ఇది, ఆయన తప్పిది, ఆయన చేసిన పాపం ఏంటంటే నేనే యూదులందరికీ రాజుని, రోమా సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉంటుండగా వాళ్ళని నేనే యూదులకు రాజునని ఆయన అతను క్లెయిమ్ చేసుకున్నాడు, కాబట్టి ఇది ఆయన పాపము అని చెప్పి ఆ బోర్డు రాయించి పెట్టమన్నాను. అంతేగాని నేను యూదుల రాజు ఈయనే అని చెప్పి, ఏసే అని చెప్పి నేనేం ఒప్పుకోలేదు అని చెప్పి 21లో ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకా 22లో చూసినట్లయితే కనుక పిలాతు నేను రాసినదేమో రాసి తినను, అంటే ఇప్పుడు నేనేం మార్చను, ఆల్రెడీ రాసేసాను కదా యూదుల రాజే ఈ నజరేయుడైన యేసు అని రాసేసాడు ఆయన. రాసేసి అక్కడ పెట్టి ఇప్పుడు ఏమంటాడంటే నేనేమి మార్చను, ఇప్పుడు నేను నా మాట ఏమి మార్చుకోను అని చెప్పి ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్తాడనమాట. అవును ఈయనే యూదుల రాజు అని ఒక కన్విక్షన్తో ఆయన చెప్పడం జరుగుతుంది. మరి చాలామంది అలాగే ఈ పిలాతు నిజంగా యేసుక్రీస్తు సత్యం గురించి పిలాతుకు వివరించినప్పుడు ఆయన అతని యొక్క స్టబర్నెస్ని, ఆ కఠినత్వాన్ని వదులుకొని యేసుక్రీస్తు వైపు నిలబడలేదు, కానీ ఇప్పుడు మాత్రం నిలబడడం జరుగుతుంది. మనం కూడా చాలాసార్లు అలాగే చిన్న చిన్న విషయాలకి చాలా మొండిపట్టు పడతాం, లేదు ఇదే కరెక్ట్, ఇది అసలైన విషయాలు, లేకపోతే చాలా ప్రాముఖ్యమైన విషయాల్లో మనము మన విశ్వాసంని ఈజీగా కోల్పోతూ ఉంటాం అన్నమాట. మరి పిలాతు కూడా అటువంటి వ్యక్తి. ఇవ్వడానికైనా తీర్పు యేసుక్రీస్తు ప్రభు వారికి విరుద్ధంగా ఇచ్చి ఉన్నారు, కానీ ఇప్పుడు చిన్న ఆ యొక్క పాపము రాసి ఆ బోర్డు పెట్ట విషయంలో మాత్రం ఆయన సాక్ష్యం ఇస్తున్నారు, నేను ఏదైతే చేశానో అదే ఉంటుంది అన్నట్టుగా. తర్వాత మనం చూసినట్లయితే కనుక 23, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు వేయబడింది, కనుక వారు దాని చింపక అది ఎవరికి వచ్చినో దానికోసం చీట్లు, అంటే పై వస్త్రం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చింపుకోవడం జరిగింది, కానీ అంగీ ఏదైతే ఉందో వాళ్ళు పొడుగ్గా వేసుకునే ఆ యొక్క అంగీ మాత్రం దానికి ఒక్క కుట్టు కూడా లేదన్నమాట. మరి దాన్ని చింపడానికి వాళ్ళ కాదు కాబట్టి వారు ఏం చేశారంటే చీట్లు వేయడం జరిగింది. ఈ యొక్క చీట్లు వేయడం ఈ యొక్క వాక్యభాగం ఏదైతే ఉందో అది కీర్తనలు 22లో మరి దావీదు రాస్తాడనమాట. ఈ యొక్క సిలువ మీద జరిగిన ఆ యొక్క మరణము ఎంత ఘోరంగా ఉంటుందో మరి కీర్తనలు 22 మీరు చదివితే అర్థమవుతుంది. దావీదు కీర్తనలు 22లో చాలా వివరంగా రాస్తారు ఎంత భయంకరమైన మరణము ఆ సిలువ మరణం అని. అందులో ఈ మాట కూడా ఉంటుంది ఏంటంటే వారు నా వస్త్రముల కొరకు చీట్లు వేసుకున్నారు, నా వస్త్రములు తమలతో పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేసిరి, దేవునికి స్తోత్రం. ఇది మనకి ఏం తెలియజెప్తుందంటే ఈ యొక్క దావీదు 1000 సంవత్సరాల పూర్వమే మరి యేసుక్రీస్తు గురించి యొక్క ప్రవచనం చెప్పడం జరిగింది. అబ్రహాము మరి ఇంకా అంతకంటే ముందు ఆయన మరి అన్ని వేల సంవత్సరాల ముందు కూడా మరి దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా ఎంత చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత క్లారిటీగా, ఎంత స్పష్టంగా, లేకపోతే ఎంత డీటెయిల్డ్గా ఆయన ప్రవచనాలు మరి ఉన్నాయో మనం చూడవచ్చు. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే ఆది నుంచి అంతమును ఎరిగిన దేవుడు, దేవునికి స్తోత్రం, ఆయనకి ఏది మరుగే లేదండి, ఆది నుంచి అంతమును ఎరిగిన దేవుడు. మరి 1000 సంవత్సరాల తర్వాత జరగబోయే ఆ యొక్క పరిస్థితిలో ఆ చిన్న విషయాన్ని కూడా అంత డీటెయిల్డ్గా ఏమని రాసినారు, వారు నా వస్త్రమును పంచుకున్నారు, అంగీ కోసం చీట్లు వేసుకున్నారు, అంత క్లియర్గా. మరి దేవుడు అటువంటి గొప్ప ప్రవచనాలు యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన జీవితం గురించి, మరణం గురించి అనేకమైన ప్రవచనాలు రాయడం జరిగింది, దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యపోతాం మనం, ఇది నిజంగా మనం ధ్యానించినట్లయితే ఇంత చిన్న చిన్న విషయాలను కూడా, ఇంకా ముందు ముందు కూడా ఉంటాయి చిన్న విషయాలు కూడా ఆయన ప్రవచించడం జరిగింది, దేవునికి స్తోత్రం అని. లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను, ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. 25లో ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలేని మరియయు యేసు సిలువునొద్ద నిలుచుండిరి. తర్వాత 26లో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఇది సిలువు మీద మనం 17 నుంచి వస్తూ ఉన్నట్లయితే కనుక ఇక్కడ మరి యేసుక్రీస్తు యొక్క మాట మనము చదవడం జరిగింది. అయితే 25లో చూసుకున్నట్లయితే ఇక్కడ మరి అనేక మంది స్త్రీలు మరి యేసుక్రీస్తుని ఆ యొక్క మినిస్ట్రీలో 3.5 సంవత్సరాల సేవలో వెంబడించిన స్త్రీలు అక్కడ నించుని ఉన్నారండి. ఆయన యొక్క మరణము, ఆయన సిలువులు, ఆయన పడుతున్న బాధ కానీ ప్రతిదీ చూస్తూ ఈ నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక ఏం చేయాలో అర్థం కాక అక్కడే నుంచుని చూస్తూ ఉన్నారనమాట. వారితో పాటు ఎవరున్నారండి? యోహాను కూడా, ఈ యొక్క సువార్త రాసిన యోహాను శిష్యుడు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. మరి మిగతా శిష్యులు, యూదా వెళ్ళిపోయాడు, యోహాను ఇక్కడే ఉన్నాడు, ఇంకా 10 మంది శిష్యులు మరి ఏమై ఉన్నారంటే, మరి ముందు వాక్యభాగంలో మరి యేసుక్రీస్తు చెప్తారు, కాపరిని కొట్టినప్పుడు మిగతా గొర్రెలన్నీ చెదిరిపోయినట్టుగా మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారని చెప్పి చెప్పినట్లుగానే వారు ఏం చేశారంటే, ఆయన్ని శిక్షకు ఎప్పుడైతే తీసుకెళ్లారో, ఎప్పుడైతే సైనికులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారో, వెంటనే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు చెదిరిపోయి పారిపోయి దాక్కునే పరిస్థితిలో ఉంటే, ఈ స్త్రీలు మాత్రం ఎంతో ధైర్యంగా, లేదు సైనికులు మమ్మల్ని ఏమన్నా పర్లేదు అన్న ధైర్యంగా వారి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆ యొక్క సిలువు దగ్గర నిలుచుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే అప్పుడు యేసుక్రీస్తు మరి చూడగానే ఆ యొక్క తల్లిని, ఇంకా ఆ యొక్క శిష్యుణ్ణి, తనకి సమీపస్తుడైన శిష్యుణ్ణి చూసినప్పుడు ఆయన ఏ మాట మాట్లాడుతున్నాడంటే, ఆయన తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీని, బాధ్యతని, ఎందుకంటే తండ్రి లేడు కాబట్టి, ఈయన పెద్ద కుమారుడు కాబట్టి, యేసుక్రీస్తు పెద్ద కుమారుడు కాబట్టి ఆయన తల్లి యొక్క బాధ్యతని మరి తన శిష్యుడికి అక్కడ అప్పగించడం జరుగుతుంది. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇంకా సహోదరులు, సహోదరులు కూడా ఉన్నారు. ఆయనతో మరియకి పుట్టిన పిల్లలు ఇంకా ఉన్నారనమాట. ఆయన పూర్తి సహోదరులుగా కాదు కానీ తన తల్లిని, ఎందుకంటే మరి యేసుక్రీస్తు తండ్రి యోసేపు కాదు కదా, తన తల్లితో సంబంధం కలిగిన సహోదరులు ఉన్నారు. కానీ వారెవ్వరికీ కూడా ఆయన తల్లి యొక్క బాధ్యతని అప్పగించలేదు కానీ, ఎందుకంటే వారందరూ కూడా ఇంకా పూర్తిగా రక్షణలోనికి రాలేదండి. ఆ తర్వాత వారందరూ కూడా దేవునిలోనికి వచ్చినట్టుగా సువార్త చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎలా అంటే, దీని తర్వాత మన సువార్త పత్రికల్లో యాకోబు ఒకటి, యూదా ఒకటి పత్రికలు ఉంటాయి కదా, ఆ ఇద్దరు కూడా, యాకోబు యూదా ఇద్దరు కూడా మరి యేసుక్రీస్తు యొక్క సొంత సహోదరులు. ఈయన ఇంటికి పెద్దవానిగా ఉన్నారు. వీరిద్దరు కూడా ఈయన మరి యొక్క గర్భంను పుట్టిన పిల్లలన్నమాట, యాకోబు యూదా. కానీ ఈ సమయంలో వారు విశ్వాసులుగా లేరు కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారో, వాళ్ళ తల్లి యొక్క బాధ్యతని మరి విశ్వాసి అయిన తన శిష్యుడైన యోహానికి అప్పగించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వచనానికి వెళ్ళిపోదాము. 28, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. మరి ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆయన ఒక్కొక్క మాట మనం చదువుతుంటే అర్థమవుతుంది. ఆయనకి ఇంకా నేను చేయవలసిన కార్యం ఏదైతే ఉందో అది ముగింపుకు వచ్చింది అని ఆయనకి తెలిసి ఉన్నదన్నమాట. అందుకని అక్కడ కూడా ఏంటంటే, ఏదైతే లేఖనము రాయబడి ఉన్నదో అది నెరవేర్చడం కొరకు ఆయన ఏం చేస్తున్నారంటే, నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు చిరకతో నిండి ఉన్న ఈ యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు స్పంజి చిరకతో నింపి హిసోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ఒక చేదు చిరక అంటే ఒక చేదుగా ఉండే ఒక డ్రింక్ ఆ టైంలో జస్ట్ ఆ నోటికి అంటిస్తారనమాట. అయితే దానికి ఏం వాడారండి? హిస్సోపు. హిస్సోపు బైబిల్లో మరి పాత నిబంధనలో 2 చోట్ల వాడడం జరుగుతుంది. ఎప్పుడంటే మొట్టమొదటిగా పస్కా పండుగ జరిగినప్పుడు, లేకపోతే ఐగుప్తులో నుంచి ఈ యొక్క ఇజ్రాయేల్ పిల్లల్ని దేవుడు తీసుకుని వచ్చినప్పుడు ఆ పస్కా బలి పశువుని వాళ్ళు వధించిన తర్వాత ఆ రక్తము హిస్సోపు పొడకను ఆ రక్తంలో ముంచి ఆ గుమ్మానికి వాళ్ళు ఇంటూ మార్క్ లాగా చేసుకుంటారు, క్రాస్ మార్క్ వేసుకుంటారు. వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మరణ దూత గుమ్మంలో ప్రవేశించదు. ఇంకొక చోట మనము కీర్తనలు 51లో దావీదు మరి పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపంతో ఆ కీర్తన పాడతాడు. అందులో కూడా హిస్సోపుతో నన్ను బాగా కడుగు అని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఆయన నేను పాపం చేశాను, నన్ను పవిత్రపరచినట్లుగా నువ్వు నన్ను బాగుగా కడుగు, నన్ను హిస్సోపుతో నన్ను కడుగు అని చెప్పేసి ఆ వాక్యం ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. మరలా అదే యొక్క హిస్సోపు మరలా మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి మరి యొక్క టైంలో మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అయితే ఆ యొక్క స్పంజీతో ఆయనకి ఆ చిరక అందించినప్పుడు యేసు ఆ చిరక పుచ్చుకొని 30లో చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ సమాప్తమైనది అనే ఒక మాట ఉంది కదండి. ఈ యొక్క మాట గ్రీకు భాషలో ఏ విధంగా వాడబడుతుందంటే, సమాప్తమైందంటే ముగించబడింది అని చెప్పి మనము తెలుగులో మనం అనుకోవచ్చు. అయితే ఇది ఎలాంటి మాట అంటే, పన్ను కట్టించుకుంటారు కదా, పన్ను ఇప్పుడు ఒక వ్యక్తి మీద పన్ను 20 రూపాయలుగా నియమించబడిందంటే ఆ పన్ను కట్టగానే దాని మీద ఆ చీటి మీద అడ్డంగా గీసి ఈ యొక్క మాట రాస్తారన్నమాట. గ్రీకులో ఆ యొక్క మాట ఈ సమాప్తమైనదని ఏదైతే తర్జుమా చేయబడిందో ఆ యొక్క ఒరిజినల్ మాట ఆ రిసిప్ట్ మీద రాసేస్తారు. ఇది పెయిడ్, ఇది కట్టబడింది, పూర్తిగా చెల్లించబడింది అనేది. అదే మాట ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క సిలువ మీద ఆ టైంలో పలకడం జరిగింది. అంటే ఏదైతే నేను చేయడానికి వచ్చానో, లేకపోతే ఏదైతే మరి నెరవేర్చడానికి నేను వచ్చానో అది పూర్తిగా సమాప్తమైనది, అది పూర్తిగా చెల్లించబడింది. ఇక్కడితో అంటే ఆయన ఆ మాట చెప్తున్నప్పుడు ఇది ముగించబడింది అని ఆయనకు తెలిసినప్పుడు ఏం జరిగిందంటే, మరి ఆదాము లేకపోతే అవ్వ పండు తిన్నప్పుడు ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. ఫిజికల్గా వాళ్ళకి ఏ యొక్క అంటే బయట మనము శారీరపరంగా వాళ్ళకి ఏ విధమైన చేంజ్ రాలేదండి. వాళ్ళు అలా ఉన్నారో అలాగే ఉన్నారు, ఆ తోట ఎలాగుందో అలాగే ఉంది. కానీ ఆత్మీయలోకంలో గొప్ప మార్పు అనేది జరిగింది. ఏమైంది, వాళ్ళ ఆత్మీయలోకంలో వాళ్ళు పాపులుగా చేయబడ్డారు, వాళ్ళ యొక్క ఆత్మ చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. అలా చాలా మార్పులు అనేవి ఆత్మీయలోకంలో జరిగాయి. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ వాళ్ళు తర్వాత పుట్టిన మానవ జాతి మొత్తము మనము భరిస్తూ వస్తున్నాము ఆ రోజు జరిగిన ఆ ట్రాన్సాక్షన్కి. అదే విధంగా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఇది సమాప్తమైనది అని చెప్పడం జరుగుతుందో అప్పుడు ఏం జరిగిందంటే, ఫిజికల్గా ఏ మార్పు మనము చూడము, కానీ మరి ఆత్మలోకంలో ఆ యొక్క మన యొక్క పాపములు ఆదాము అక్కడ ఏదేం తోటలో చేసిన పాపం దగ్గర నుంచి రాబోయే తరాలు చేసే పాపముల వరకు వాటిలన్నిటి ధర కూడా అప్పుడు చెల్లించబడింది. దేవునికి స్తోత్రం. అంత గొప్ప మార్పు ఆ సమయంలో ఆత్మీయలోకంలో ఆ యొక్క మార్పు అనేది ఒక బదిలీ అనేది జరిగిందన్నమాట. మన తండ్రి అయిన దేవుడు ఆ యొక్క బలిని స్వీకరించడం జరిగింది, ఆ బలిని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి పాపాలకి ఆ ధర అనేది చెల్లించడం జరిగింది. ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడడం జరిగింది. దేవుని కోపము లేకపోతే ఆయన మనుషునితో సంబంధం కలిగి ఉండాలనే ఆ యొక్క ఇచ్ఛ అనేది మరలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఇలాగా అనేకమైన గొప్ప కార్యాలు ఈ ఆత్మలోకంలో, ఫిజికల్గా మనకి ఏమీ కనిపించలేదు కానీ ఆత్మలోకంలో అనేకమైన గొప్ప కార్యాలు ఆ మూమెంట్లో ఈయన దేవుడు సమాప్తమైనది అని చెప్పిన ఆ టైంలో జరిగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మరి చూసారా ఎంత గొప్ప మార్పు ఆ టైంలో జరిగి ఉన్నదో. దేవుడు సమస్తాన్ని బాగు చేశాడండి ఆ సమయంలో. ఆ సమయంలో మొత్తము కూడా చక్కగా చేయబడింది. దేవునికి స్తోత్రం. మరలా మనం చూసుకున్నట్లయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. తల వంచడం అంటే ఇది సిగ్గుతోను బాధతోను వేదనతో కాదండి. ఇంకా ఆయన ఆత్మని ఏం చేశారు, లాస్ట్ వర్స్లో ఉంటుంది, ఆత్మని అప్పగించెను. ఇది మనం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ ఈ యొక్క మాట ఒకసారి మనము దీని రిఫరెన్స్ చూసుకుందాం. యోహాన్ సువార్త ముందుకు వెళ్తే 10:18 ఒక్కసారి చూసుకుందాం ఈ ఆత్మను అప్పగించడం గురించి. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం గనక మనము బైబిల్ చదివిన వారం కానీ లేకపోతే చర్చిల్లో వాక్యం వింటూ కానీ ఎప్పుడైనా కానీ సిలువ యొక్క వేదనల వల్ల యేసుక్రీస్తు చనిపోయారు అంటే అది తప్పన్నమాట. మనము తప్పర్థం చేసుకున్నాం. ఆయన ఎందుకు చనిపోయారు లేకపోతే ఎందుకు ఆ మరణంలోనికి వెళ్ళారు అంటే అది ఆయన పూర్తి ఆయన ఇచ్చతోనే, ఆయన ఇష్టంతో ఇది జరిగినది. ఆయన సిలువ యొక్క వేదనలు బట్టి, సిలువ మీద వేలాడడం బట్టి ఆయన చనిపోలేదు. కానీ ఆయన పూర్తి చిత్తముతో ఆయన ఆత్మని అప్పగించారు. దేవునికి స్తోత్రం. మీకు నాకు మనము నార్మల్ పీపుల్ కాబట్టి మనము చనిపోయే స్టేజ్లో ఎవరైనా ఉంటే కనుక మనము గమనిస్తే వారి నిస్సహాయ స్థితిలో ఉంటారు, ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. పూర్తిగా వారి యొక్క అంటే ఆధీనంలో ఏది ఉండదు ఆ టైంకి. ఇంకా వారి అనారోగ్యం అయితే అనారోగ్యంలో ఇంకా పూర్తిగా వారి బాడీ ఇదైపోయినప్పుడు వారి ప్రాణం వదలడం జరుగుతుంది. అంతేగాని యేసుక్రీస్తు మరణం ఆ విధంగా కాదండి. ఆయన ఒంట్లో రక్తం అయిపోయి అందుకని ఆయన ఊపిరి తీసుకోలేక అలాగ చనిపోలేదు. కానీ ఆయనకి ఆయన ఆత్మని అప్పగించగలిగే శక్తి దేవుడు ఇచ్చి ఉన్నాడు మన ముందు చదువుకున్న విధంగా. కాబట్టి ఆయన ఎప్పుడు చనిపోయారు అంటే కనుక ఆత్మను అప్పగించినప్పుడు ఆయనలో నుంచి ఆత్మ అనేది మరి తండ్రి అనే దేవుని యొద్దకు చేరిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన సిలువ మరణం వల్ల చనిపోలేదు, సిలువలో పెట్టిన వేదనల వల్ల బాధల వల్ల చనిపోలేదు. కానీ ఆయనగానే ఆయన ఇష్టముతో ఆయన తన పూర్తి ఇచ్ఛతో ఆయన తన ఆత్మని అప్పగించుకున్నారు. ఇది సమాప్తమైనది, ఇక్కడితో నేను చేయవలసిన కార్యం ముగించబడింది, ఇంకా ఈ శరీరంలో నేను చేయవలసిన పని కంప్లీట్ అయింది అని పూర్తిగా జరిగిన తర్వాత, ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే జరగాలో అదంతా జరిగిపోయిన తర్వాత, మరి మనుషులకి దేవునికి ఆ సంధి ఏదైతే కుదిరిపోయిన తర్వాత ఆయన ఏం చేశారండి, ఆయన ఆత్మని అప్పగించుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఎప్పుడు కూడా మనము సిలువలో పడిన ఆ కొరడా దెబ్బల వల్ల, ఆ రక్తం కార్చడం వల్ల యేసుక్రీస్తు చనిపోలేదు. హల్లెలూయా. ఆ దినము తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఆ దినము సిద్ధపరచు దినము అంటే ఇదంతా జరుగుతుంది ఎప్పుడంటే సబ్బాతుకి, విశ్రాంతి దినముకి ముందు రోజు ఈ యొక్క క్రూసిఫిక్షన్ లేకపోతే సిలువ వేయబడుట ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే సబ్బాతుకి ముందు రోజు. ముందు రోజు జరుగుతున్నప్పుడు ఆ దినం ఏమంటారంటే సిద్ధపరచు దినం. అంటే వాళ్ళందరూ ఈ సన్సెట్ అంటే ఈవినింగ్ అవ్వకముందే, చీకటి పడకముందే, విశ్రాంతి దినం అనేది శుక్రవారం సాయంత్రమే ఎంటర్ అవుతుంది వాళ్ళకి. శుక్రవారం సాయంత్రం చీకటి పడినప్పటి నుంచి వాళ్ళకి విశ్రాంతి దినం. అప్పుడు ఏం పని చేయకూడదు కాబట్టి ఈ ముందు శుక్రవారం చీకటి పడేంత వరకు కూడా వాళ్ళు ఆ ముందు రోజు ఏమైతే జరగాలో వాటిలన్నిటికీ అన్ని రెడీ చేసుకుంటా పెట్టుకుంటా ఉంటారనమాట. అందుకని అది సిద్ధపరచుకునే దినం, ప్రిపరేషన్ డే అంటారు. ఆ ప్రిపరేషన్ డే ఆ రోజు. మరుసటి విశ్రాంతి దినం మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద వండుకున్నట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతుని అడిగిరి. యూదులు మరి యూదులు విశ్రాంతి దినమును కరెక్ట్గా పాటించే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి ఏం చేశారంటే ఆ సిలువ మీద విశ్రాంతి దినం రోజున అలా వేదనలు పడకూడదు, ఎవరు అలాగా బాధపడకూడదు. కాబట్టి ఆ చనిపోవడం ఏదో ఇప్పుడే చనిపోవాలి కాబట్టి వాళ్ళ కాళ్ళు విరగొట్టించి వాళ్ళ మృతదేహాలు తీసేయండి, సిలువ మించి ఈరోజే తీసేయండి, రేపు మళ్ళీ విశ్రాంతి దినమని వెళ్ళి అడిగినప్పుడు సైనికులు వచ్చి ఏం చేస్తారండి, కాబట్టి సైనికులు వచ్చి 32వ వచనంలో ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండో వాని కాళ్లను విరగొట్టిరి. ఈ సిలువ మీద కాళ్ళు విరగొట్టడం అనేది ఎందుకు జరిగిందంటే, సిలువ మీద మరణం అనేది రెండు రకాలుగా సంభవిస్తుంది ఒక మనిషికి. ఎలా అంటే, ఒకటి ఆ చేతులు కాళ్ళకి మేకులు దిగ్గొడతారు కాబట్టి ఆ యొక్క బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది, దానివల్ల మనిషి చనిపోతాడు. ఇంకొకటి, సిలువ మీద మనిషిని అలా వేలాడదీసినప్పుడు ఆయనకి ఒక వ్యక్తికి ఊపిరి తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. బాడీ అంతా కూడా పైకి కదల్చాలి కాబట్టి చాలా కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. మరి కాళ్ళు విరగొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, బాడీని పైకి ఊపిరి తీసుకునేటప్పుడు బాడీకి సపోర్ట్ ఇవ్వడానికి కాళ్ళు అనేవి సపోర్ట్ ఇవ్వవు, అక్కడ బోన్స్ విరగొట్టేస్తారు. విరగొట్టేసినప్పుడు సపోర్ట్ ఇవ్వవు కాబట్టి ఇంకా అతను శ్వాస తీసుకునే పరిస్థితిలో ఉండనప్పుడు అతను శ్వాస ఆడక చనిపోతాడనమాట. ఈ రెండు రీజన్స్తో చనిపోతారు కాబట్టి వాళ్ళు అప్పటి వరకు ఇంకా వేదనలు పడుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ కాబట్టి వాళ్ళిద్దరిని ఆ విధంగా బోన్స్ విరగొట్టడం ద్వారా, కాళ్ళు విరగొట్టడం ద్వారా వాళ్ళు చనిపోయారు. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చేపాటికి ఏం జరిగింది, ఆయన ఆల్రెడీ మృతి పొంది ఉన్నారు. మనం చదువుకున్నాం కదా, ఆయన సమాప్తమైనదని ఆయన ఆత్మని అప్పగించారు. అప్పగించేసిన తర్వాత మృతి పొంది చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఇది ఎందుకు జరిగిందండి, ఇది మామూలుగా జరగలేదు, ఇది కూడా లేఖనము నెరవేర్చడానికే. ఈ యొక్క డీటెయిల్, ఈ యొక్క విషయం కూడా మరి దేవుడు మరి ఎన్నో వేల సంవత్సరాల ముందే దేవుడు రాయడం జరిగింది. సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచిన వెంటనే రక్తమును నీళ్లను కారును, అది ఆయన్ని టెస్ట్ చేయడానికి ఆ విధంగా చేశారు. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఈ వాక్యం ఎవరి గురించి రాయబడింది, యోహాను. ఎవరైతే ఈ యొక్క సంగతులు అన్నీ రాస్తున్నాడో ఆ వ్యక్తి అక్కడ నుంచుని ఈ విషయాలన్నీ గమనిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, ఆయన అంతా గమనించి డీటెయిల్డ్గా మన కొరకు ఇదంతా రాసి ఉంచాడండి. 36లో చూస్తే కనుక, అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అనే లేఖనం నెరవేరినట్లు. చూసారా ఎంత డీటెయిల్డ్గా ఆ యొక్క మెస్సయ లేకపోతే ఆ యొక్క రక్షకుని యొక్క చనిపోవడము, ఆ యొక్క చనిపోయిన తర్వాత విషయాలు అవన్నీ కూడా మరి దేవుడు ముందుగానే ప్రతీది కూడా ప్లాన్ చేయడం మనం చూడొచ్చు. ఈ 36వ వచనము ఎక్కడ ఉంటుందంటే, నిర్గమకాండము 12:46 ఒకసారి చదవండి. పస్కా బలి పశువు గురించి మరి దేవుడు రాస్తాడు. ఎలా అంటే, మీరు ఆ పశువుని రక్తముతో తినకూడదు. మీకు గుర్తుందో లేదో లేకపోతే చదువుకోండి, రక్తముతో తినకూడదు, ఆ మాంసమును మాత్రం అది ఉడకబెట్టుకుని కాల్చుకుని తినాలి. అలాగే అందులో ఒక్క ఎముక కూడా విరగబడకూడదు అని ఉంటుంది. ఆ విధంగానే మరి మన యేసుక్రీస్తే మన పస్కా బలి పశువు, లేకపోతే మన పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఆయన శరీరంలో ఒక్క ఎముక కూడా విరవబడకూడదు. దేవునికి స్తోత్రం. ఆ లేఖనము నెరవేరినట్టుగా ఇదంతా జరిగింది. ఇంకా 37లో, తాము పొడిచిన వాని తట్టు చూతురు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన్ని పొడిచినప్పుడు అక్కడ మనుషులు నిలవబడి చూస్తూ ఉన్నారు. తాము పొడిచిన వాని తట్టు చూతురు. దేవునికి స్తోత్ర. ఈ యొక్క రెండు లేఖనాలు, ఈ యొక్క లేఖనం ఎక్కడ ఉంటుందంటే జకర్యాలో ఉంటుంది అన్నమాట. 500 సంవత్సరాల క్రితమే ఈ విషయం కూడా దేవుడు రాసి ఉంచాడు అని మరి యొక్క లేఖనము చెప్పుచున్నది. 38, అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అమరితైపు యోసేపు అను తాను యేసు దేహమును తీసుకొని పోవటకు పిలాతు యొద్ద సెలవును అడిగాను. పిలాతు సెలవిచ్చను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. ఇతడు ఇక్కడ ఇద్దరు రహస్య శిష్యులు కనిపిస్తారు, 38లో ఒకళ్ళు, 39లో ఒకళ్ళు. ఈ వీళ్ళిద్దరూ ఏంటంటే, యేసు పరిచర్యలో ఉన్నప్పుడు యాక్టివ్గా తిరుగుతూ ఒక ఊరు వెంబడ ఒక ఊరు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వీరెప్పుడు కూడా పిక్చర్లోకి రారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఆయనతో పాటు తిరగలేదు, కాకపోతే రహస్యముగా దేవుణ్ణి ఆరాధిస్తారు. మరి రహస్యంగా ఆయన వెంబడిస్తున్నారు, రహస్యంగా వారు వారిద్దరు కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇంత జరిగి యేసుక్రీస్తు ఆ విధంగా మరి సిలువ మీద మరి ప్రాణాలు వదిలినప్పుడు ఇంకా వీరు రహస్యంగా ఉండాలనుకోలేదు. దేవునికి స్తోత్రం. ఇంకా వీళ్ళు పబ్లిక్గా నా విశ్వాసాన్ని అందరికీ నేను చూపించుకుంటాను అనే విధంగా మరి శిష్యులు కానీ ఎవ్వరు కూడా మరి పిలాతు వద్దకు వెళ్ళే ధైర్యం చేయలేదు. ఎందుకంటే రోమా చట్టంలో ఆ సిలువ మీద బాడీస్ లేకపోతే దోషుల యొక్క శరీరాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలనే రూల్ ఏమీ వాళ్ళకి లేదండి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రిక్వెస్ట్ చేయడానికి పిలాత్ దగ్గరికి వెళ్ళి పిలాతుని రిక్వెస్ట్ చేయగా ఈ యోసేపు పిలాతుని రిక్వెస్ట్ చేసినప్పుడు పిలాతు ఆ యొక్క శరీరాన్ని అప్పగిస్తాడనమాట. ఆ తర్వాత 39 మొదటి రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము, మరి రాత్రి వేళ వచ్చాడు కదండి నికోదేము, ఆయన సన్హెడ్రిన్ సభలో ఒక ముఖ్యుడైన యాజకుడు అనమాట. ఆయన కింద ఎంతోమంది శిష్యులు ఆయన దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ ఉంటారు, ధర్మశాస్త్ర బోధకుడు. కానీ నికోదేముకి ఎప్పుడు కూడా ఒక ప్రశ్న ఉంటుంది, ఇది ఎలాగా సంభవిస్తుంది, రక్షకుడు ఎలా వస్తాడు, మెస్సే ఏ విధంగా వస్తాడని. అవన్నీ కూడా ఆ రాత్రికాల సమయంలో మరి యేసుక్రీస్తు దగ్గర ప్రతిదీ కూడా ఆ యొక్క సందేహాలన్నీ తీర్చేసుకుంటాడు. తీర్చేసుకున్నప్పుడు మరి ఆయన రక్షణ సందేశము మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈయనకి నికోదేముకి చెప్పినప్పుడు ఆయన రక్షించబడి ఉన్నాడు, రక్షించబడ్డాడే. కానీ ఆ యొక్క లోకానికి భయపడి, ప్రజలకు భయపడి, లేకపోతే ఆ యొక్క సన్హెడ్రిన్ సభకు భయపడి, ఆ యాజకులకు భయపడి ఈయన ఏం చేస్తాడంటే రహస్యంగా వెంబడిస్తాడే కానీ ఎప్పుడు కూడా పబ్లిక్లోకి రాలేదు. కానీ ఈ సమయంలో మరి యేసుక్రీస్తు చనిపోయిన ఈ సమయంలో మరి ఆయన వచ్చి ఏం చేస్తాడంటే 150 సేర్లు అంటే ఎంత అంటే 34 కేజెస్ ఏం తెచ్చాడంటే బోళంతో కలిపిన అగరు. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు ఆ యొక్క శరీరానికి పూసి వాళ్ళు వైట్ క్లాత్ ఒకటి చుట్టి మరి ఆ యొక్క సమాధిలో పడుకొండబెడతారు. మనము చూసినట్లయితే గనక 34 కేజీలు అంటే సామాన్యమైన విషయం కాదండి, అవి సుగంధ ద్రవ్యాలు అంటే దాన్ని ఏమంటారు, అవి ఒక బాడీని ఒక శరీరాన్ని చాలా రోజులు ఆ విధంగా కుళ్ళు పట్టకుండా ప్రిజర్వ్ చేసే ఆ యొక్క మూలికలు అనమాట. మనం చెప్పుకోవాలంటే అవి చాలా కాస్ట్లీ, కొంచెం కొనాలంటేనే చాలా అవుతుంది. అలాంటిది ఈయన ఎంత తెచ్చాడంటే 34 కేజెస్. మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే $200,000 విలువ ఇది చేస్తుందంట. దేవునికి స్తోత్రం. మరి మన యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా అనేక మంది అనేకమైన కానుకలు తీసుకొని వచ్చారు. మరి గ్రేవ్లో సమాధిలో చేర్చేటప్పుడు కూడా మరి ఎంతో గొప్పగా ఆయన యొక్క సమాధి జరిగినట్లుగా మనం చూస్తాం. ఒక కొత్త సమాధి. మరి యోసేపు, మరి ధనవంతుడు కదా యోసేపు, ఆయన తన కోసం తవ్వించుకున్న సమాధిలో యేసుక్రీస్తుని పెట్టడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇది కూడా మీరు 42 వరకు చదవండి. ఈ యొక్క విషయం కూడా మరి మామూలుగా రాయబడలేదు, మామూలుగా జరగలేదు, కానీ ఇది కూడా ప్రవచనము. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 53:9 ఉంటుంది, ఆయన ధనవంతులతో కూడా పాతి పెట్టబడను, పాపులతో సిలువ వేయబడను, ధనవంతులతో పాతి పెట్టబడను అని ఉంటుంది అనమాట. ఇది నెరవేరినట్లుగా ఇదంతా జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం చూడవచ్చు, మరి మన దేవుడు ఆది నుంచి అంతమును ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులు ఇప్పుడు ఏమున్నా కానీ, మనం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నా కానీ ప్రభువుకి సమస్తం ఎరిగి ఉన్న దేవుడు. ఆయన ప్రతి విషయాన్ని కంట్రోల్లో తీసుకుని ఉన్న దేవుడు కాబట్టి, ఆయన మన భవిష్యత్తుని ఆయన చేతిలో ఉంచుకున్నాం కాబట్టి మనం దేనికి కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంకా ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు చదవండి. మీరు ఎక్కువగా మనం ఎక్కువగా అర్థం చేసుకోవాల్సింది, ఎందుకంటే మన రక్షణతో కూడిన విషయాలు ఇందులో అనేకమని ఉన్నాయి. మన రక్షణ ఏ విధంగా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు మన రక్షణ గురించి గొప్ప కార్యం ఏ విధంగా జరిగింది, ఆ సిలువలో జరిగిన గొప్ప ట్రాన్సాక్షన్, ఆయన ఆత్మ అప్పగించినప్పుడు ఆయన సమాప్తమైనది, ఇంకా ఏదైతే చెల్లించవలసినదో ఆదాము చేసిన పాపం దగ్గర నుంచి రాబోయే తరాలు చేసే పాపం వరకు ఏదైతే చెల్లించవలసినదో ప్రతి ఒక్కటి చెల్లించిన విధానము, ఇదంతా కూడా మనం మరలా చదువుకొని మనము మన విశ్వాస జీవితంలోని గొప్ప పునాదులు అండి ఇవన్నీ. ఈ సత్యం కనుక మన హృదయంలో లేనట్లయితే కనుక మనము విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేము. ఆ యొక్క రక్షణ సత్యం అనేది ఎప్పుడు కూడా మనకి ఎలైవ్గా ఉండాలన్నమాట, జీవించి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి యొక్క విషయాల ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని అనుకుంటున్నాను. మరి ఏవైనా సిలువలో మాటల గురించి ఏదైనా వాక్యం విన్నప్పుడు మీరు ఆలోచించండి, వివేచించండి, వాక్యంతో సరి చూసుకోండి. ఏది ఏదైనా సరే వినేసి మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలి అనేది కాదండి. మనము పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మనం వాక్యం చదవాలి, అది అర్థం చేసుకుని దాన్ని మనము గ్రహించుకోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మరి మరలా మరొక బైబిల్ స్టడీలో కలుద్దాం.